విచిత్ర వ్యక్తి శ్రవణ పుస్తకం మొదటి అధ్యాయం ఈజల్ డార్ఫ్. అది 1590వ సంవత్సరం. ఆస్ట్రియా దేశం ప్రపంచంతో సంబంధం లేకుండా మడికట్టుకుని కూర్చున్నట్టు దూరంగా ఉండి నిద్రపోతోంది. ఆస్ట్రియాలో ఇంకా మధ్యయుగాల నాగరికతే నడుస్తోంది. అప్పటి పరిస్థితి చూస్తే మధ్యయుగాల నాగరికత ఆస్ట్రియాలో శాశ్వతంగా తిష్టవేసుకుని కూర్చున్నట్టు కనిపిస్తోంది. కొందరు ఆస్ట్రియాలో కాలమానం కొన్ని శతాబ్దాలు వెనకబడి ఉందని, మానసికంగానూ ఆధ్యాత్మికంగానూ ఆస్ట్రియా ఇంకా విశ్వాసవాద యుగంలోనే ఉందని అనేవారు. విశ్వాసవాద యుగం అంటే వారి ఉద్దేశంలో భూషణమే కానీ దూషణం కాదని గుర్తుంచుకోవాలి. కనీసం మా మటుకు మేము దాన్ని భూషణంగానే జమకట్టాం. ఇంకా ఆ యుగంలోనే ఉన్నందుకు గర్వించాం కూడా. నేనప్పటికీ బాలుణ్ణైనా అదంతా నాకు బాగా జ్ఞాపకం ఉంది. ఆస్ట్రియా దేశం ప్రపంచానికి దూరంగా ఉండి నిద్రపోతోంది. మా ఊరు ఆస్ట్రియాకి సరిగ్గా మధ్యలో ఉండడం చేత మరీ గాఢంగా నిద్రపోతోంది. చుట్టూ కొండలు, అడవులు, వాటి మధ్య శాంతంగా ఏకాంతంగా నిద్రపోతుంది మా గ్రామం. మిగతా దేశాల్లో జరిగే సంఘటనల వార్తలేవి వచ్చి మా గ్రామం గాఢ నిద్రని, స్వప్నాలని చెదరగొట్టేవి కావు. ఆ వార్తలు రాని లోటు కూడా ఉండేది కాదు. మా ఊరి పక్కన ఒక నది ప్రశాంతంగా ప్రవహించేది. నది మీద ఆకాశంలో సోమరిగా తిరుగాడే తెలితెలి మబ్బుల ప్రతిబింబాలు కనిపించేవి. ఇంకొక పక్కన అడవులుండేవి. అడవుల చివరన ఒక పెద్ద కొండ శిఖరం. శిఖరం మీద ఒక పెద్ద కోట. కోట గోడల నిండా, బురుజుల నిండా అల్లిపిల్లిగా పెరిగిన ద్రాక్షలతలు. నది ఆవల దూరంగా ఎడమవైపున సూర్యరశ్మి చొరకుండా దట్టంగా చెట్లు పెరిగిన పర్వత శ్రేణి. కుడివైపున నది మీదకి వంగి చూస్తున్న పర్వత శిఖరం. ఈ పర్వత శిఖరానికి, ఆ పర్వత శ్రేణికి మధ్య విశాలమైన మైదానం. మైదానం మధ్య చెదురుగా చుక్కల్లాగా కనిపించే ఇళ్ళు, తోటలు, చెట్ల నీడలు. కొన్ని మైళ్ల చుట్టుపక్కల వరకు ఆ ప్రాంతం ఒక సామంతరాజు స్వాధీనంలో ఉండేది. కొండ శిఖరం మీద కోట ఆయందే. ఆయన సేవకులు కోటను ఎప్పుడూ నివాసయోగ్యంగా పరిశుభ్రం చేసి ఉంచేవారు. కానీ రాజుగారు గాని, ఆయన కుటుంబీకులు గాని ఎప్పుడూ అక్కడ ఉండేవారు కాదు. ఎప్పుడో 5 ఏళ్లకొకసారి వచ్చి కొన్నాళ్లుండిపోయేవారు. పరివార సమేతుడై రాజుగారు కోటలో విడిది చేయడానికి వస్తే జగదీశ్వరుడెవడో వచ్చినట్టు, ప్రపంచ సామ్రాజ్యాల వైభవాలన్నింటినీ వెంటబెట్టుకుని వచ్చినట్టు సందడయ్యేది. ఆయన వెళ్లిపోగానే మద్యపాన మహోత్సవం తర్వాత నీరస వాతావరణం ఏర్పడినట్టు నీరసంగా ఉండేది. మా గ్రామ నామధేయం ఈజల్ డార్ఫ్. మా కుర్రాళ్లకి అది స్వర్గ సన్నిభంగా ఉండేది. అట్టే బడిబాధ ఉండేది కాదు. బళ్ళో మాకు చెప్పేదల్లా క్రైస్తవ ధర్మాలు తూచా తప్పకుండా పాటించాలని, యేసుక్రీస్తు తల్లి అయిన మేరీకన్యను పూజించాలని, చర్చిని, క్రైస్తవ భగవద్భక్తులను గౌరవించాలని, ఇంతే. ఇంతకంటే మాకు బళ్ళో ఇంకేమీ నేర్పేవారు కాదు. అసలు నేర్చుకోవడానికి అధికారం కూడా లేదు. ఆ రోజుల్లో ఆనవాయితీ ప్రకారం మామూలు జనానికి విజ్ఞానం కలిగించకూడదు. ప్రజలు విజ్ఞానవంతులైతే తమ స్థితిగతుల మీద అసంతృప్తి కలుగుతుంది. ప్రజల్ని ఈ విధంగా సృష్టించిన భగవంతుడు తన సృష్టి విధానం మీద ప్రజలకు అసంతృప్తి కలగడం సహించడు. మా గ్రామానికి 2 మతగురువులుండేవాళ్లు. ఒక ఆయన పేరు ఫాదర్ అడాల్ఫ్. ఆయనకి క్రైస్తవ మతం మీద చాలా శ్రద్ధాప్రపక్తులుండేవి. చాలా కష్టపడి ప్రజలకు నీతులు బోధించేవాడు. మతగురువుగా ఫాదర్ అడాల్ఫ్ కంటే సమర్థులైన వాళ్లుంటే ఉండవచ్చు. కానీ ప్రజలు ఆయన పట్ల చూపించేటంత భయభక్తులు ఇంకెవరి మీద చూపించలేరని ఘంటాపథంగా చెప్పగలను. దీనికి ఒక కారణం ఉంది. ఫాదర్ అడాల్ఫ్కి సైతానంటే బొత్తిగా భయం లేదు. సైతాను అంటే భయపడని క్రైస్తవుడు నేనెరిగినంత వరకు ఆయన ఒక్కడే. ఆయన ధీమా చూసి ఆయన దగ్గరేవో మంత్రసిద్ధులు ఉండి ఉండాలని, లేకపోతే సైతాను పట్ల అంత నిర్లక్ష్యంగా సంచరించలేడని ప్రజలకు ఒక గట్టి నమ్మకం ఏర్పడింది. సాధారణంగా సైతాన్ని బూతులు తిట్టని వాళ్ళెవరూ ఉండరు. కానీ ఆ తిట్టడంలో కూడా సైతానంటే భక్తి, భయం, గౌరవం చూపిస్తారు. కానీ ఇష్టం వచ్చినట్టు మనసారా తిట్టరు. ఫాదర్ అడాల్ఫ్ అట్లా కాదు. సైతాన్ని నోటికొచ్చిన తిట్లల్లా తిట్టేవాడు. ఆ తిట్లు వింటుంటే వినేవాళ్లకి గుండెలు పీచు పీచుమనేవి. ఆయన సైతాన్ని గడ్డిపోచ కింద లెక్కపెట్టి వేళాకోళం చేసేవాడు. వినేవాళ్లు కళ్ళు మూసుకుని శిలువని స్మరించుకుని తొందరగా అక్కడి నుంచి తప్పుకునేవారు. లేకపోతే ఏదో భయంకరమైన పని జరుగుతుందని వాళ్ల భయం. ఫాదర్ అడాల్ఫ్ సైతాన్ని ముఖాముఖి అనేకసార్లు కలుసుకున్నట్టు, కలుసుకున్నప్పుడల్లా పోయావు నీ లెక్కేమిటి అని నిర్లక్ష్యం చేసినట్టు ప్రతీది. ప్రతీది ఏమిటి? ఫాదర్ అడాల్ఫ్ స్వయంగా అలాగని చెప్పేవాడు. ఆయన చెప్పింది నిజమే అనడానికి కనీసం ఒక ప్రబల సాక్ష్యం ఉంది. ఒకసారి ఆయన తన గదిలో ఉండగా సైతాన్ వచ్చాడు. ఫాదర్ అడాల్ఫ్ సైతాన్తో చాలాసేపు యుద్ధం చేశాడు. యుద్ధం చేస్తూ చేస్తూ చేతిలో ఉన్న సారా సీసా సైతాన్ మీదకు విసిరాడు. విసిరేశాడనడానికి నిదర్శనంగా తెల్లటి గోడమీద ఎర్రటి మరక, పగిలిన సీసాతాలుకు ముక్కలు ఈనాటికి ఉన్నాయి. మా రెండో మత గురువు ఫాదర్ పీటర్. ఆయనంటే మా అందరికీ ప్రేమ. ఆయన మీద కొందరు కిట్టని వాళ్లు ఒక అపనింద వేశారు. భగవంతుడు ప్రేమస్వరూపుడని, తన పుత్రులైన మానవులందర్నీ పాపాత్ములు పుణ్యాత్ములు అనే విచక్షణ లేకుండా చివరికి తన దగ్గరికి చేర్చుకుంటాడని ఫాదర్ పీటర్ ఎవరితోనో ఎప్పుడో అన్నట్టు ఒక అపవాదు లేవదీశారు. నిజానికి ఆయన ఆ మాట అని ఉంటే అది ఘోరమైన మాటే, కాని ఫాదర్ పీటర్ ఆ మాట అన్నట్టు రుజువు లేదు. అలా అనే మనిషి కూడా కాడాయన. ఇలాంటి అబద్ధాలైన ఎప్పుడూ చెప్పడు. ఎంతో మంచి మనిషి. ఆ మాట చర్చిలో ప్రార్థన సభలో ఆయన అనలేదు. అని ఉంటే నలుగురు అప్పుడే ఆ విషయం బయట పెట్టేవారు. బయట ఎప్పుడో ఎక్కడో ఎవరితోనో ఏ సందర్భంలోనో అన్నట్ట అన్నాడని కిట్టనేవాడొకడే అన్నాడు. అతడు మా ఊరి జ్యోతిష్కుడు. ఊరు బయట పాడుబడిన గోపురగృహంలో ఉంటాడు. ఎప్పుడూ బయటికి రాడు. రాత్రిళ్ళు గోపురం చిటార్న కూర్చుని నక్షత్రాలు శోధిస్తూ ఉంటాడు. అతడు యుద్ధాల్ని గురించి, కరువుల్ని గురించి జోస్యం కూడా చెప్పగలడు. అదేమంత కష్టం కాదనుకోండి. ఎందుకంటే ఎక్కడో అక్కడ ఎప్పుడు యుద్ధం జరుగుతూనే ఉంటుంది, క్షామం తాండవిస్తూనే ఉంటుంది. కానీ అతడు మంచి జ్యోతిష్కుడు అనడానికి కారణం ఏమిటంటే ఆయన దగ్గర ఒక పెద్ద గ్రంథం ఉంది. దాని సహాయంతో ఎవరి జాతకమైనా చెప్పగలడు. పోయిన వస్తువులు ఎక్కడున్నాయో ఖచ్చితంగా చెప్పగలడు. గ్రామంలో ఫాదర్ పీటర్ తప్పిస్తే జ్యోతిష్కుడంటే భయపడినవాడు లేడు. ఆ జ్యోతిష్కుడు గోపురం దిగి పొడుగాటి టోపీ, నక్షత్రాల గుర్తులున్న వధులు అంగరఖ, ఒక చేతిలో జ్యోతిష్య గ్రంథం, మరొక చేతిలో మంత్రదండం ధరించి గ్రామ వీధుల్లో నడుస్తూ ఉంటే సైతాంతో దెబ్బలాడిన ఫాదర్ అడాల్ఫ్ లాంటి నిర్లక్ష్యపు మనిషి కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మెలిగేవాడు. ఫాదర్ పీటర్ మాత్రం జ్యోతిష్కుడిని లెక్క చేసేవాడు కాదు. వట్టి మోసగాడని, మూర్ఖుడని నిరసించేవాడు. ఇలా నిరసించడం వల్ల జ్యోతిష్కుడికి ఫాదర్ పీటర్ మీద సహజంగా ద్వేషం కలిగింది. ఫాదర్ పీటర్ మీద అపవాదు వేసింది జ్యోతిష్కుడేనని, అతడే ఆ మొక్క పై మతాధికారి దాకా చేరవేసి ఉంటాడని మేమంతా అనుకున్నాం. భగవంతుడు ప్రేమస్వరూపుడని ఫాదర్ పీటర్ తన తమ్ముడు కూతురైన మార్గేట్తో అన్నాడని పెద్ద మతాధికారికి ఫిర్యాదు చేయబడింది. తన పెద్ద తండ్రి ఆ ముక్క అనలేదని, ఆ ముసలాయన మీద కరుణించవలసిందని మార్గెట్ ఎంత మొత్తుకున్నా పెద్ద మతాధికారి వినిపించుకోలేదు. ఫాదర్ పీటర్ను ఉద్యోగం నుంచి తొలగించాడు. అసలు వెలివేసేవాడే, కానీ వెలివేయడానికి తగినంత సాక్ష్యం దొరకనందున మతాధికారి అక్కడితో ఊరుకున్నాడు. ఫాదర్ పీటర్కు మతగురువు ఉద్యోగం పోయి 2 ఏళ్లయింది. ఆ ఉద్యోగం కూడా ఫాదర్ అడాల్ఫ్కే లభించింది. ఉద్యోగం పోయిన తర్వాత ఫాదర్ పీటర్కు మార్గెట్కు చాలా గడ్డు రోజులు సంతృప్తమయ్యాయి. అంతకుముందు గ్రామంలోని వారు వారిద్దరినీ ఎంత గౌరవించారో ఇప్పుడంత హీనంగా చూడసాగారు. వారి స్నేహితులంతా దూరదూరంగా తొలగిపోసాగారు. ఉద్యోగం పోయేనాటికి మార్గెట్కు 18 ఏళ్లు. అంత చక్కని అమ్మాయి మా ఊళ్ళో లేదు. పైగా మంచి తెలివితేటలు గల పిల్ల. కొందరు విద్యార్థులను కూడదీసుకుని ఫిడేల్ నేర్పేది. ఆ విధంగా ఇంటి ఖర్చులకు సరిపోయే డబ్బు కష్టపడి ఆర్జించేది. కానీ ఫాదర్ పీటర్కు ఉద్యోగం పోయి అవమానం పాలైన తర్వాత విద్యార్థులు క్రమంగా తగ్గిపోసాగారు. ఇప్పుడసలు వారి ఇంటికి ఎవరూ వెళ్లడమే మానేశారు. గ్రామంలో యువతి యువకులు నృత్యోత్సవాలు విందులు చేసేటప్పుడు మార్గెట్ను పిలవడం మానేశారు. ఇది వరకు ఆమె చుట్టూ తుమ్మెదల్లాగా జుమ్మంటూ మూగే యువకులు ఇప్పుడు ఆమె ఛాయలకే రావడం లేదు. విల్హెల్మ్ మీడ్లింగ్ అనే యువకుడు తప్ప. మార్గెట్ ఆమె పెత్తండ్రి. స్నేహితులకు బంధువులకు దూరమై ఒంటరిగా చికాకులో చీకటిలో చేత చిల్లిగవ్వైనా లేని దరిద్రస్థితికి వచ్చారు. గుడ్డలు చిరిగిపోయాయి. రోజుకొక రొట్టె కూడా కొనలేని గతి పట్టింది. ఇంటి యజమాని సాల్మన్ ఐజాక్స్ ఇంట్లో నుంచి వెళ్లగొట్టేస్తానని తీవ్రంగా బెదిరించడం కూడా ప్రారంభించాడు.